గురించి ఆలోచించద్దు, కుర్రవాడు బుద్ధిమంతుడు అయితే ఇచ్చేసేయండి అన్నది భార్య కూడా. సరే అందరూ ఒప్పుకున్నారు. మహావైభవంగా శాస్త్ర ప్రకారంగా 5 రాత్రులు నియమనిష్టలతో మంచి పెళ్లి చేశారు, వివాహం అయ్యింది. ధర్మవ్యాధస్తదా కన్యాం దత్వా స్వగృహమీయవాన్ సాపి శిశురయోర్భర్తుః శుశ్రూషణమవాభవత్. ధర్మవ్యాధుడు కుమార్తెకి ధర్మశాస్త్ర ప్రకారం వివాహం చేసేసాడు. అమ్మాయి కూడా అత్తవారింటికి వెళ్ళిపోయింది. అత్తగారికి మామగారికి బాగా శుశ్రూషణ చేసింది, భర్తని ప్రేమించింది, గౌరవించింది. కానీ ఎందుకో ఈ అర్జునకి అత్తగారు అంటే మతంగ మహర్షి భార్య ఎంత కాదనుకున్నా బొత్తిగా పోయేవాడు, రోజు జంతు మాంసం కొట్టి పట్టుకొచ్చేవాడు, కూతుర్ని కోడలుగా చేసుకోవడం రావంత ఇష్టం లేదు. దానితో ఈ అమ్మాయికి కూడా అలవాట్లు ఎక్కడికి పోతాయి? అంచేత బీరకాయ కూర వండినా దాన్ని కూడా చేపల్లా బీరకాయని ఒకసారి అరుగు బరుకు బరుకు అరగదీయడం అలవాటు అయిపోయింది ఏ రాయి మీద. అలాగే ఏ కూర వండినా దాన్ని కోడి కూర వండినట్టు ఇంకో కూర వండినట్టు కాస్త మసాలాలు తగిలించే వండేది. అలా కంపరం వండి కూరగాయలు శాకాహారం వండినా ఈ అమ్మాయి వండుతుంటే ఈ అత్తగారికి కొంచెం కంపరం వచ్చేది. వసి నీ అమ్మగడుపు మాడ చూస్తే చస్తున్నా నేను, నువ్వు వండేది బీరకాయ లేకపోతే సరస్వతీ నదిలో చేపల, నువ్వు పొట్లకాయ కోసినా కోడి కోసినట్టే చికెన్ అన్నమాట అన్నట్టే ఉంటుంది. నువ్వు తోటకూర కోస్తే మేకను కోసినట్టు అనిపిస్తుంది. ఆ కోతలో కానీ ఆ ముక్కలు తరగడంలో కానీ దిక్కుమలు కూడా. ఈ మధ్యన ఒక అమ్మాయి అలాగే వచ్చి మా ఇంటికి తరిగి పెట్టింది, రామచంద్ర ప్రభు అలాగే అనిపించింది. అలవాటును బట్టి అలాగే ఉంటాయి కొన్ని. తర్వాత అందులో నిమ్మ వేసే పదార్థాలు కూడా సాత్వికం కాకుండా కాస్త మసాలాలు బాగా దట్టిస్తున్నావు. ఎంతైనా హింసతో బతికేవాడి కూతురువు కదా అని చెప్పింది. ఆ దెప్పడం 2-3 సార్లు దెప్పడంతో ఈ అమ్మాయికి ఏడుపు వచ్చి డాడీ అంటూ వాళ్ళ ఇంటికి పోయింది. ఏమ్మా ఏడుస్తున్నావు కుమారి అంటే, మా అత్తగారు ఈ మధ్యన తరచుగా నన్ను బోయేవాడు కూతురా, హింసతో బతికేవాడు కూతురా, మాంసం వండేవాడు కూతురా అని తెప్పుతోంది నాన్న అంది. ఈయన ధర్మవ్యాధుడు అయినా కోపం వచ్చింది. ఒక్కొక్కసారి కోపాలు అలా వచ్చేస్తాయి. కోపంతో పరిగెత్తుకొచ్చాడు. ఏమమ్మా 1000 పురాల 1000 పురాల, నేను మీ ఇంటికి వచ్చాను, చిన్న పని మీద వచ్చానన్నాడు. ఇంతలో పాపం వియ్యంకుడు కూడా వచ్చాడు. ఆయనకి ఏం తెలియగా, ఏం వియ్యంకుడు గారు ఇలా వచ్చారంటే, మీ ఇంట్లో హింస లేని వస్తువు తినాలని వచ్చాను అన్నాడు. హింసతో ఏమీ కనిపించని పదార్థం తినాలి, అహింసాపూర్వక పదార్థం శాకాహారం తినాలని వచ్చాను అన్నాడు. సరే దానికే ఉందని ఆయన దొడ్లో ఉన్న తోటకూర కోసి వడ్డించారు. ఇది అహింస అన్నాడు ఆయన. ఇదేమిటో, తోటకూర శాకాహారం కదా అంటే, నువ్వు తోటకూరగా చెట్లు పీకేశావు, ఆ చెట్టు చచ్చిపోయిందిగా, కాబట్టి ఇది హింసే కదా అన్నాడు. వర్ణి దుంపదగా ఈ రూట్లో వచ్చావా అనుకుని బియ్యం వండి వడ్డించాడు. తెల్ల బియ్యం పోని తోటకూర తీసి, అయ్య బాబో దుర్మార్గుడు, ఆ పాపాత్ముడ, కొన్ని 100,000 జీవులు చంపేశావు, నీ ఇంట్లో అన్నం తిన్నం లేచిపోయాడు. ఆగండి బియ్యంకుడు గారు, 100,000 జీవులు ఎక్కడ తెచ్చాయంటే, నువ్వు నాకు పెట్టిన బియ్యం గింజల్లో 1000 గింజలు ఉన్నాయో 1,00,000 ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఒడ్లు. ఈ ఒడ్లు పొలంలో వేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క జీవై మొలకెత్తుతాయి. ఆ మొలకెత్తినవి మళ్ళీ కొన్ని 1000 పదార్థాలు మాకు ఇస్తాయి, వాటిని ఉడకబెట్టి చంపేశామంతే, చిచ్చి నీ ఇంట్లో అన్నం తిన్నాడు. అనగానే ఆయన కంగారు అడ్డాడు, ఇదేమిటయ్యా లాజిక్కో మ్యాజిక్కో ఉందన్నాడు. ఆయనకి తెలియక కాదు, పెళ్ళానికి వాళ్ళకి వినిపించడం కోసం. ఈ సృష్టిలో ప్రాణం లేని పదార్థం ఉందా? అలాగే రాతిలో కూడా అంతో ఎంతో ప్రాణం ఉన్నది, మొక్కలలో ప్రాణం ఉంది. అందుకే మొక్కల్ని తినేటప్పుడు పూర్తిగా చంపకూడదు. అరటి పళ్ళు కొయ్యాలి తప్ప అరటి చెట్టు నరక్కకూడదు. మామిడి పళ్ళు కొయ్యాలి తప్ప చెట్టు అలట్టే పెట్టాలి. తోటకూర హింస లేకుండా పోవాలి అంటే జాగ్రత్తగా ఆకులు తీసి చెట్టు అలట్టే పెట్టాలి. చెట్టు మొత్తం పీకేసి వేళ్ళు కూడా విటమిన్లు ఉంటాయని కోసేస్తే అది హింసే. ఇంకా హింస లేకుండా బతకడం చాలా అసంభవం అని చెప్పడానికి వరి, గోధుమ ఆ మొక్కలు కోసేస్తున్నారు, వాటిని చంపేస్తున్నారు. ఆ గింజల్ని ఎండబెట్టిన తర్వాత పొలంలో వేస్తే మళ్ళీ పండుతాయి. వాటిని వండుకు తింటున్నామంటే పూర్తి హత్యేది. ఈ రకంగా హింస లేకుండా ఎలా బతుకుతాం? అసలు హింస లేకపోతే ఈ సృష్టిలో మానవుడు బతకగలడా? ఉపన్యాసం వింటున్నంతసేపు పద్మాకర్ గారు ఇలా అన్నారు, ఎన్ని దోమలు చచ్చిపోతున్నాయి. ఆ రకంగా దోమలు చంపట్లేదా? అది హత్యా పాపం కదా. అందుకే ఓడోమాస్ క్రీమ్ పుట్టుకొస్తే ఎప్పుడైతే రాసుకుంటే దోమలు వాలవు, అప్పుడు చంపక్కర్లా, హత్యా పాపం నాకు తగ్గుతుంది. పాప ఈయనకి రోజు జీవుల్ని చంపినని కాపాడే బాధ ఆయనకి తగ్గుతుంది. చాలా కష్టం అహింస అనేది, హింస అనేది నిరూపించడం. హలికుండెంతయునోజతోదునగా శీరాగ్రంబునందోకి ప్రాణులనేకం బుల్లు సత్సు హింస యది యౌనో కాదో వేయేల మర్త్యులు నేల చెరియుంపుతో పదములం త్రొక్కంబడు వేల జంతులు హింసావిధి హింస యది యౌనో కాదో. ఏమయ్యా, రోజు వ్యవసాయం చేసేవాడు నాగలితో భూమి దున్నుతున్నాడు. అప్పుడు ఆ నాగలికి తగిలి ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి? వానపాములు చచ్చిపోవటం లేదా? కప్పలు తావడం లేదా? పొలం దున్నుతున్నప్పుడు ఇంకా దాంతోపాటు ఎన్ని క్రిమికీటకాలు వస్తున్నాయి? మందులు వేస్తే ఎన్ని జంతువులు వస్తున్నాయి? నేల మీద నడుస్తూ ఉంటే కాలి కింద పడి ఎన్ని జంతువులు వస్తున్నాయి? హింసావిధి కాదనంగ వశమే దోషజ్ఞ చింతింపుమా. ఇవన్నీ హింసలు అంటామా కాదంటామా? అసలు ఈ సృష్టిలో మానవుడు బతకాలి అంటే హింస చేసే బతకాలి, హింస చేయకుండా బతకలేం. ఎలకల్ని చంపాలి, పొలాల్లో ఎలకల్ని చంపుతున్నాం, ఇంట్లో ఎలకల మందు పెడుతున్నాం. బొద్దింకలకి హిట్ అని కొడుతున్నట్టు కదా ఈ మధ్యన హిట్. ఆ హిట్ లిస్ట్లో ఉన్నవి నిజానికి పాకిస్తాన్ హిట్ లిస్ట్లో ఇండియా ఉన్నట్టే హిట్ లిస్ట్లో పాపం ప్రస్తుతం ఇంట్లో బొద్దింకలు ఉంటున్నాయి. టిక్ టిక్ అని కొట్టేస్తున్నారు. దోమల మందులు కొడుతున్నారు, చీమల మందులు కొడుతున్నాం, ఎన్ని మందులు కొడుతున్నాం రోజు. సరే, రోడ్డు మీద మందు కొట్టేవాడిని వాడు పక్కన పెట్టేయండి. సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయం కావున కలుగు నవశ్యము సకల కర్మముల దున హింస హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమై నటులుడు ఎంతయు తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి నీళ్లల్లో జంతువులున్నాయి, స్నానం చేస్తే తస్తున్నాయి, ఆ నీళ్లు కాచుకుంటే తస్తున్నాయి జంతువులు. భూమి అంతా జంతుమయమే కాబట్టి భూమి మీద బతకాలంటే హింస జరగాలి. ఆకాశంలో అన్ని పక్షులు తిరుగుతూ ఉంటాయి, జంతువులు ఉంటాయి కాబట్టి ఆకాశంలో విమానాలు తిరిగితే మేడ మీదకి ఎక్కితే మొత్తం మీద అక్కడ జంతు హింసే. సర్వము జంతుమయం, ఈ సృష్టిలో సమస్తం జంతుమయమే. అసలు హింస లేకపోతే జీవయాత్రే లేదు. ఈ విషయం గ్రహించలేక మేము హింస చెయ్యము అనుకుంటున్నారు కొంతమంది. హింస చెయ్యకుండా ఈ సృష్టిలో ఎవ్వడూ ఉండలేడు. కాకపోతే వీలున్నంత వరకు హింస చేయకూడదు. సమస్త సృష్టి హింసామయం జంతుమయం అని తెలుసుకోవలసిన నీవు, నీ భార్యకు ఆ విషయం చెప్పడం మర్చిపోయావా మతంగ మహర్షి? నీ భార్య అనుక్షణం హింస చేసేవాడి కూతురా అని నా కుమార్తెని తిప్పుతున్నదట. మహాత్మా, మిథిలానగర రాజు జనకుడు పరిపాలించే రాజ్యంలో మనం బతుకుతున్నాం. అడవులు, కొండలు, గొట్టలు, నదులు ఇవన్నీ ఆ రాజుగారి పరిపాలనలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఆ రాజాజ్ఞ పరిపాలించవలసింది. హింస చెయ్యకుండా నేనుంటే నన్ను తంతాడు, నువ్వు హింస చేస్తే నిన్ను తన్నుతాడు ఆయన. ఎవడి కుల వృత్తి వాడు పరిపాలించాలి. కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అన్నారు. చేత నేను శాస్త్ర ప్రకారం ధర్మ వ్యాధుణ్ణి పోయేవాణ్ణి. వసువు అనే మహారాజు శరీరంలో బ్రహ్మహత్యా పాపాన్ని ఈ వ్యాధ రూపంతో బతుకుతున్నా. నా శాస్త్ర ప్రకారం నేను జంతువులను చంపుకుంటున్నా. వాటిని కూడా మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారంగా ద్రవ్య శుద్ధి చేస్తున్నాను. నాలుగు భాగాలు చేసి అగ్నికి, దేవతల పితృదేవతలకి, ఆపై అతిథులకి, ఇదిగో మీ కుటుంబాన్ని సరిదిద్దుతున్న నా కూతురు మొదలైన మా అందరికీ తక్కిందాన్ని వినియోగిస్తున్నాం. ఒకవేళ నా కుమార్తెలో అహింస బదులు హింస కనపడినా అమ్మాయిని మార్గంలోకి తెచ్చుకోవలసిన బాధ్యత మీది. దెప్పడం ద్వారా బాధ పెట్టావు నా కూతుర్ని అని వెంటనే ఆయన ఏం చేశాడు, అత్తగారిని పిలిపించాడు. ఏమమ్మా, ఇదిగో ఈరోజు నుంచి ఏమని చెబుతున్నానో శాపం పెట్టేస్తున్నాను చూడండి. ఏమని అంటే, మా చస్నుషా కథాచిత్ సాత్యాశ్రూం జీవతీ నిషేత్ ఏవముక్త్వా గతో వ్యాధ స్వగృహం ప్రతిభామిని మా స్నుషాభి సమంసృత్వా విశ్యాసో భవత క్వచిత్ అని. ఈరోజు నుంచి అత్తగారుల మీద కోడళ్ళు వేషం పెట్టుకుని మా అత్తగారు ఎప్పుడు చస్తుందా అని రోజు తిట్టుకుందురుగాక, కోడల్ని అత్త నమ్మకుండా ఉండుగాక, కోడల్ని అత్త అత్తని కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ద్వేషంతో ఒకళ్ళు ఒకరు ఎప్పుడు తస్తారో అని చూద్దురుగాక అని చెప్పించేసేట. అది అప్పటి నుంచే, అంత పూర్వం దాకా లేవు ఇవి. అందుకే ఎంత మంచి వాళ్ళు అయినా చూడండి, అత్త కోళ్ళ నొక్కునేసరికి దిక్కుమాలు గొడవ. అప్పటిదాకా గురువుగారిని ఇంత భక్తితో సేవించేవాళ్ళు కూడా అత్తగారి దగ్గరికి వచ్చేసరికి మా అత్త దిక్కుమాలు మాట చావాలి అని తిట్టుకుంటారు. అది ఈయన ధర్మ వ్యాధుడి శాపం. ఈ కథ వెనకనే వాడు చూడండి ఎంత ఆనందంగా లోపలికి వచ్చింది. సరిగ్గా శాపడ్డావు అప్పటిదాకా మీరు చూడండి, ఎక్కడైనా అత్త కోడలు అప్పటిదాకా కలిసి ఉంటారు. అంతఃపూర్వం కూడా ఈ అత్తగారు కోడలు బయట స్నేహంగా ఉండొచ్చు. ఈ అమ్మాయి పెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం మార్పు వచ్చేస్తుంది అనమాట. అందుకే పాతకాలంలో జానపద పాటలు అండి, ఘంటసాలు నోట్లో పెడితే ఏ పాట అయినా అదొక మధురం అనమాట. ఆడవాడు పాడవలసిన పాట ఆయన పాడేశాడు. ఆయన కోడళ్ళ కోడళ్ళ కొడుకు పెళ్ళమ్మ ఓయమ్మా, పచ్చిపాలపై మీగడేదమ్మా, అహ వేడి పాలపై వెన్నయ్యేదమ్మా, ఆకుమ్ ఆకుమ్. పచ్చిపాల మీద వేగడు వస్తుందా? మిషన్ పెట్టి పీకితే పీకస్తుంది, వేరే విషయం. కానీ వేడిపాలలో వెన్న ఎదుట, ఇలా పాటలన్నీ అవే. ఇదంతా ఈ ధర్మవ్యాధుడు పెట్టిన శాపంట. అందుకని వరాహ పురాణంలో శాపం వల్ల అత్తకి కోడలికి తగదు అనమాట. అత్త ఎప్పుడు చచ్చిపోతుందా, పెత్తనం నాకు ఎప్పుడు వస్తుందా అని వచ్చిన రోజు నుంచి మా అత్తగారు చచ్చిపోవాలని ప్రదక్షిణలు చేస్తుంది కోడలు. కోడలికి అత్తగారు సావు, అత్తగారికి కోడల్ని రాచి రంపాన పెట్టి కోడలి చేత చాకరీ చేయించుకోవాలని కోరిక. ఇంత ఏదో గురువు గారికో ఇంకోళ్ళకో పాత సేవ చేసేవాళ్ళు కూడా అత్తగారు చేయమన్నట్టు చూస్తాను అత్తవా పెంట మీద చెత్తవా అని. ఎంత కసిగా ఉంటుందో చుట్టాలను చూసుకోనివ్వండి, సొంత మేనత్త మేనమామలు బిడ్డలవ్వనివ్వండి, దుక్కుమాలు గొడవ, అత్తకి కొడలు అనేసరికి మాత్రం ఏదో తేడా ఉంటుంది. అది అంతో ఎంతో తేడా లేదు అని చెయ్యెత్తి, మా జీవితంలో మా అత్త కోటలో మేము తిట్టుకోలేదు కొట్టుకోలేదని మొహమాటలు ఇక్కడ వాళ్ళేదో నాటకానికి కాదు, చెయ్యెత్తండి. చల్ల రాధ గారు, విశాలాక్షి గారు, ఇంకా ఎత్తలేం కాక ఎత్తలేం, అది అది సహజం అన్నమాట. అసలు సృష్టి రహస్యం అది. అంచేత ఎందుకని అంటే మనం ఎత్తుదాం అనుకున్న ధర్మవ్యాధుడి శాపం అది. ఆ శాపం వల్ల అత్తయ్యూ కోడళ్ళు తిట్టుకోక తప్పదు, కొట్టుకోకుండా ఉంటే తల తిట్టుకున్నా పర్వాలేదు. ఏమంటే అంతేనా అంతే, కొట్టుకోవద్దు. ఏదో అప్పుడప్పుడు ఆ మాత్రం తిట్టుకుంటే తిట్టుకోవడం వల్ల కాస్త ఎక్సర్సైజ్. ఏమ్మా నీ అనుభవం చెబుదామనే, నీవు కదా వెనకాతలమ్మాయి, ఇది వినగానే ఆనందం కలిగేసింది అనమాట. అసలు కూడా ఇదన్నమాట శాపం నాదిగా తప్పు, నేరం నాది కాదు, వరాహ పురాణంలో ధర్మ వ్యాధునిది అని మీ అందరికి ఇప్పుడు సపోర్ట్ కలిగింది. అనగానే అత్తగారు వచ్చి, అయ్యా అన్నగారు ఏదో ఒక్కసారి ఏదో మీ అమ్మాయిని అన్నందుకు ఇంత శాపం పెట్టేస్తే లోకంలో ఏమైపోతుంది అంటే, రోజు ఈ కథ శ్రద్ధాశక్తులతో గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళకి ఈ శాపం ఉండకుండా ఉండుగా కానీ వెళ్ళి వరం ఇచ్చాడు ఆయన. అందుకని ఈ కథ వింటున్న వాళ్ళు ఈ కథను గుర్తుకు తెచ్చుకోండి రోజు. అప్పుడు మీరు ఇళ్ళకెడితే కొంత ఎఫెక్ట్ క్రమంగా తగ్గుతుంది. ఎఫెక్ట్ మాకెందుకు తగ్గడం అంటే, మా కోడల్ని ఇంటికి వెళ్ళగానే కొట్టాలనే కోరికతో ఉంది అనుకున్న వాళ్ళు ఈ కథ మర్చిపోండి అంతే. ఆ తర్వాత ఆ బుద్ధిశాలి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, పితృదేవతల్ని పూజించేశాడు, ఆ రోజు నైవేద్యం పెట్టేశాడు. ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలిగింది. ఛీ, ఎందుకు వచ్చింది దిక్కుమాల మానవుల లోకం? ఈ మానవ లోకంలో ఎన్ని గొప్ప పనులు చేసినా విలువ ఉండదు, ఎంత తపస్సు చేసినా విలువ ఉండదు, ఎంత పండితుడికి విలువ ఉండదు. ఎక్కడ చూసినా ఈర్ష్య అసూయ ద్వేషాదులతో కూడిన ఈ అపవిత్ర జీవితం భరించలేకపోతున్నాం. లేకపోతే అత్త కోడలు ఇలా కొట్టుకోవడం ఏమిటి, ఆ కూతురు ఏదో నేరం చెప్పడం ఏమిటి, నేను మాత్రం వెళ్ళి శాపం పెట్టడం ఏమిటి, ఛీ చాలా పొరపాటు చేశాను, దీనివల్ల శాశ్వతంగా అత్త కోడళ్ళు అనే వాళ్ళు ఇద్దరు శత్రువులు చేసేసాను, శాపం పెట్టడం వల్ల శక్తి తగ్గిపోయింది. ఎప్పుడైనా శాపం పెడితే శక్తులు తగ్గిపోతాయి, కోపం వల్ల మహాతపస్సు పోతుంది, కోపం మహాప్రమాదకారం. క్రోధమ తపము జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపు క్రోధమ సకలం బునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్సుకి దన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అణిమాది అష్టసిద్ధులు నాశనం చేస్తుంది, అన్ని పదార్థాలని పాడు చేసేది, మానవ జీవితాన్ని పాడు చేసేది క్రోధం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో క్రోధం పొందకూడదు అన్నారు. అప్పుడప్పుడు క్రోధం కూడా ఉపయోగపడుతుందండో ఒక్కొక్కప్పుడు అరుదుగా. మనకి కూర్మ పురాణంలో ఒకప్పుడు మనం చెప్పుకున్న ఒక కథ, ఆ కథ దాదాపు అన్ని పురాణాల్లోకి పరికొచ్చే కథ అన్నమాట, మీకు గుర్తుందో లేదో. పూర్వం ఒక ఆయన, వాడు యాయివారం ఎత్తుకునే ముష్టి బ్రాహ్మడు అనమాట, ఇంటింటికి వెళ్ళి ముష్టి ఎత్తుకుంటాడు. వాడు చదువు రాదు, ఎందుకంటే పౌరోహిత్యం రాదు, మంత్రాలు రావు, ఏమీ రావు, ఉద్యోగం చేయలే, పెన్షన్ రాదు, ఎఫ్డీలు లేవు. ఎఫ్డీలు పిల్లలకు మంచి పెడితే వాళ్ళు దాన్ని తగలేయడాలు లేవు. అంచేత హాయిగా సుఖంగా ముష్టి ఎత్తుకు బతుకుతున్నాడు వాడు. వాడికి రాక 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 సంబంధం వచ్చింది, వాడికి పిల్లలు ఎవరు ఇస్తారు, ఒక గయ్యాళి పిల్లం వచ్చింది వాడికి. ఈ గయ్యాళి పిల్లం వీడు ముష్టి తెచ్చిన తిండి తింటూ ఆ తిన్నాక చేతులకి తేట ఎక్కువట. ఈ చేతులకు కొవ్వు ఎక్కువ ఎలా తీరుతుంది అంటే, రోజు గోంగూరని నార తీసి మొగుడు పట్టుకొచ్చి పేని తాడు కింద, మయ్య మొగుడే పేని ఇవ్వాలట, ఆ గోగునేర మొగుడు అలా పేని ఇస్తే ఈ తాడుచ్చుకుని వాడిని అన్నం తిన్నాక వీధిలోకి తీసుకెళ్ళి, వీధిలోకి దొడ్లోకి వీపు మీద బడా బడా బాధి ఈ తాడు తెగిదాకా, మళ్ళీ తన తాడు తెక్కకుండా, పుస్తల తాడు తెక్కకుండా ఈ తాడు తెగిదాకా బాతే ఆ పూట అమ్మయ్య అని బద్ధకంగా ఒళ్ళు గుర్తుకుని అలా చేతులు దాచి చేతులు తీట తీరింది అని అప్పుడు భోజనం చేసేదట. భోజనం చేయడానికి ముందో వెనకో ఆవిడ రోజు మొగుండా గోగునార తాడు తెగేదాకా బాత్తే కానీ ఎక్సర్సైజ్ కావాలి ఆవిడకి. అది అలాంటి గయ్యాళి పిల్లలు అప్పుడప్పుడు ఉంటూ ఉంటారు ఇంట్లో. నేనేం అనుకోను, పేరు చెప్పను, మీరు తర్వాత చెప్పచ్చు నాకు అలాంటి వెళ్ళాలి ఉంటే. అటు చూసేటానే ఉంటే ఇటు చూసానాలి పొరపాటు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే రోజు గోగునారు తెగుతున్నా మళ్ళీ ఈ పెళ్ళాం పోతే ఆ మాత్రం పెళ్ళాం దొరకదు కనుక ఈయన భరిస్తున్నాడు. రోజు ముష్టెత్తుకుని అలాగే ఆహార పదార్థాలు తెచ్చేవాడు. కర్మ కాకపోతే గట్టిగా అన్నం వండి పెట్టేది కదట, కూరగాయలు అన్నం తెస్తే ఇద్దరు తినేవారు. ఒకవేళ బియ్యం లాంటివి తెస్తే వీడే వండి పెట్టాలి. వండి పెట్టిన తర్వాత గోగునార తాడు కింద పేనాలి. పేని ఆవిడ చేతికి ఇచ్చి దొడ్లోకి వెళ్ళి వీపు మీద వేసుకో అంటే ఆవిడ వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని బండ మీద కసా పిసా వెయ్యర అందాల దెబ్బ అని ఆ వీపు చూపిస్తే బాది అమ్మాయి అని పడుకునేది. ఇలా పెళ్ళాం చేతిలో దెబ్బలు తింటున్నాడు ఈ మహానుభావుడు. ఇలా ఉండగా ఒకరోజు ఈయన పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది ఈ యాయివరం వాడు ఈ ముష్టాడు. అందుకని స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చి భార్య దగ్గరికి వెళ్ళి పెళ్ళ మరి పెళ్ళం ఒప్పుకోవాలి కదా, పర్మిషన్ ఇవ్వాలి కదా, పెళ్లి కడతానంటే ఆవిడే మళ్ళీ కిళ్ళి పెడుతుందోనని భార్యకి కాస్త పాదసేవ చేసి ఆపై ఏమే అన్నాడు. ఎవరు అంతే కొంచెం ఆవిడ మధురంగా పొలుగుతుందండి ఇలాగా. ఏంలా మా స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి, ఒక వీక్ డేస్ నాకు లీవ్ ఇస్తావా అన్నాడు. అంటే సెలవా ఏమన్నానా, పొరపాటు లేదు, క్యాజువల్ లీవ్ లేదు, ఆప్షనల్ హాలిడేస్ లేవు, ఓహెచ్లు లేవు, మెడికల్ లీవులు లేవు, తర్వాత ఏమిటిది ఎల్టీసీలు అసలే లేవు, ఏమీ లేవు, కుదరదు అది. కాదు కాదు ఆ స్నేహితుడు చాలా ఆప్తుడు, తప్పదు, ఒక్క వారం రోజులు అంటే సరే అయితే 7 రోజులు దాటిందో ప్రాణం తీసేస్తాను జాగ్రత్త అండి. అలాగే అన్నాడు ఈయన. అమ్మాయి మా ఆవిడ మంచిది వచ్చి అనుకుంటూ 7 రోజులు లీవ్ తీసుకుని వీక్ డేస్ లీవ్ తీసుకుని వెళ్ళాడు. ఈలోపు రోజు ఒక్కొక్క గోగునారతో తాడలా పేని పెట్టుకుంటుంది పక్కన. సోమవారం తాడు, మంగళవారం తాడు, బుధవారం తాడు, గురువారం తాడు, శుక్రవారం తాడు, శనివారం తాడు, ఆదివారం తాడు, 7 రోజులకి 7 తాళ్ళు. ఎప్పుడో పెళ్లికి ముగుడు కట్టింది ఒక తాడు, ఈవిడ ఈ రోజులు లెక్కబెట్టి 7 తాళ్ళు సిద్ధం చేసింది. 7వ రోజు కూడా రాలేదు ఈయన, మండిపోయింది ఈవిడికి. 8, 9, 10వ రోజు వచ్చాడు దశాహం వీడి బాలెట్కి. 10వ రోజు రాగానే సరే చెప్పిచ్చింది, రాగానే కొట్టకూడదుగా అడుక్కోవడానికి వెళ్ళిరాంది. అమ్మాయి మా ఆవిడేం అనలేదురా బాబు అనుకున్నాడు వీడు. వెళ్ళాడు ఆ పూట అదృష్టవశాత్తు బంగాళదుంప కూర, చామ దుంప కూర అంటే తింటే డైజెషన్ పెరుగుతుంది ఇంకొంచెం చావు కొట్టడానికి వీలుగా, కొంచెం బలవర్ధక ఆహారం దొరికిందిట. అవి తీసుకొచ్చాడు, ఇద్దరు తిన్నారు. తిన్నాక అవిగో తాళ్ళు అంది. వసుని దుంప దగ్గర ఎన్ని రోజులు తాళ్ళు లేవనుకున్నాను, 10 రోజులు పేనుంచావా అంటే 10 రోజులు పేనేనరా, ఎరా మొగుడా వీక్ డేస్లో వస్తానని, వీక్ దాటాక వస్తావా, లీవ్ ఎక్స్టెన్షన్ పెడతావా, నీ దెబ్బకి ఈ దెబ్బకి వీక్ అయిపోతున్నాడు అని 10 తాళ్ళు మళ్ళీ వాడి చేతే మోయించుకుని ఇంట్లో కొడితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారు. ఇవి 10 తాళ్ళు, ఇవి రోజు ఒక తాడు కాబట్టి తెలియట్లా. ఊరు అవతలకి తీసుకెళ్లి మర్రి చెట్టు ఉందట, ఆ మర్రి చెట్టుకి వీడిని కట్టేసి ఆ మర్రి చెట్టును వేసి బడుకో 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 బాధేసింది. అమ్మ బాబోయ్ బాబోయ్ అన్నాడు వీడు. వీడికంటే ముందు దెబ్బలకి ఎవరో అరుస్తున్నట్టు వినపడింది ఆవిడికి. మొగుడు ఇంత అరుస్తున్నాడు ఏమిటి అనుకుంది. సరే మొత్తం మీద 10 తాళ్ళు తెగాయి. ఆ పూట వీడి శరీరం అంతా పచ్చడి పచ్చడి అయిపోయింది. సాయంత్రానికి ముష్టి వెళ్ళరా అని మళ్ళీ గిన్నె ఇచ్చి మళ్ళీ సాయంకాలానికి సిద్ధం వీడు. ఆ ముష్టి గిన్నె ఇచ్చింది, పుచ్చుకుని బయలుదేరాడు వీడు. బయలుదేరి అమ్మా నాన్న ఇంకెప్పుడు ఏ పెళ్లికి వెళ్ళండిరా బాబోయ్, ఉతికేసింది మా ఆవిడ అనుకుని ఆ చేతుల్లో వంచుకుంటూ బయలుదేరాడు. ఇంతలో మర్రి చెట్టు దగ్గరికి వచ్చి రాగానే ఏం చేద్దంటే ఆ రోజుల్లో అడవి దాటి అవతల ఊరికి వెళ్ళి అక్కడ ముష్టికి వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక వ్యక్తి కనపడ్డాడు. వాడు కనపడ్డ అయ్యా ఈ ఊళ్ళో ఏమైనా పిశాచాలు ఉన్నాయా అన్నాడు. ఆ ఊళ్ళో పిశాచాలు ఎందుకు ఉంటాయిలండి, పిశాచాన్ని మించిన ఆవిడ ఉండగా అన్నాడు ఈయన. అదే బాబు అయ్యా మీకేం చెప్పమంటారు, ఒక ఆవిడ నన్ను బాధింది ఎందుకు అడుగుతున్నాను అని. వీడు కొంచెం తడుసుకుని నిన్ను బాధడం ఏమిటన్నాడు. అయ్యా ఉన్న విషయం చెబుతున్నాను, నా అసలు రూపం చూడండి అని వేమని చూస్తుండ పెద్ద బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు వాడు. మహాభయంకర భూతం భేకరాకారంతో ఉన్నాడు. వీడి గుండెలు పై గుండెలు పైన ఎగిరిపోయాయి. నేను ఈ బ్రహ్మరాక్షసుండండి మర్రి చెట్టును ఆవహించుకుని ఉన్నాను, ఇవాళ పొద్దుడు ఒక ఆవిడ ఎవడం మొగుండట్టుకొచ్చి ఈ చెట్టుకు కట్టి బాధిందండి, ఆ దెబ్బలు మర్రి చెట్టును ఆవహించుకున్న నాకు తగిలాయండి, అమ్మ బాబోయే నరుస్తున్నా వినిపించుకోలేదు, ఆ దిక్కుమాలిన మొగుడు ఎలా భరించాడు అనగానే, అయ్యా ఆ దిక్కుమాలిన పోగుండి మరెవరో కాదు నేనేనండి బాబోయ్, నువ్వుట్రా జాలేస్తోంది నాకు నిన్ను చూస్తే, బ్రహ్మరాక్షసుండైన నేనే ఆ తాడు దెబ్బలకి తట్టుకోలేక మావిడి తాడు దిగిపోతుందేమో అనుకున్నాను. పిచ్చమ్మ కూడా ఎలా పడుతున్నావంటే ఆ మాత్రం పెళ్ళం దొరకలేదండి నాకు ఇంకెక్కడ అంచే దొరక్క కష్టపడుతున్నానండి, నానా యాత్ర పడుతున్నానండి అన్నట్ట జాలిపడ్డాడు. బ్రహ్మరాక్షసుడు కూడా జాలిపడ్డాడు వీడి మీద. ఏమయ్యా ముష్టి బ్రాహ్మణ, ఈ కర్మ నీకేమిటయ్యా, నీకు ఇంకో మంచి పెళ్లి చేస్తాను అది చెప్పక్కడ భార్య అన్నాడు. మీరు ఇంకో మంచి పెళ్లి చేయాలి కానీ ఆ దిక్కుమాల పెళ్ళాన్ని వదిలేసి రాంటండి అన్నాడు. నీకు ఒక కిటుకు చెబుతున్నా విను, ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారి కూతుర్ని పట్టుకుంటా నేను వెళ్ళి, మేము దెయ్యాలం పట్టుకుంటాం. నన్ను వదిలించడం ఏ భూత వైద్యుడి వల్ల కాదు, ఒక్క మీ ఆవిడే కొట్టింది అలా, ఇంకెవరు కొట్టాలా, మీ ఆవిడ దెబ్బకి నేనే హళ్ళిపోయి నీకోసం జాలిబడి ఇప్పుడు నీకు ఉపకారం చేస్తున్నా విను, నేను వెళ్ళి రాజుగారి కూతుర్ని పట్టుకుంటాను, భూత వైద్యులు వస్తారు, ఎన్ని భూత వైద్యులు వచ్చి హాం హ్రీం పట్ అన్నా నేను కదలను, వాళ్ళ మూతిపళ్ళు ఓడగొడతా. నువ్వు వచ్చి నాకు ఎవడు నువ్వో తెలియదు, ఎందుకంటే భూతాలకి ఆడవేళ్ళని ఆవహించినప్పుడు మాకేం తెలియదు, ఆ చెట్టు కింద ముష్టి బ్రాహ్మణ్ణి అని చెప్పావంటే నేను నిన్ను గుర్తుపెట్టి ఆ రాజు కూతుర్ని వదిలేస్తా, అప్పుడు రాజుగారు నిన్ను మెచ్చుకుంటాడు. అయితే ఒకటి, నా కూతుర్ని పట్టిన బ్రహ్మరాక్షసుణ్ణి వదిలించిన వాళ్ళకి నా కూతుర్నిచ్చి అర్ధరాజ్యం ఇచ్చి వాడికి పెళ్లి చేస్తాను అని రాజుగారు చాటించాకే నువ్వురా, అప్పుడు రాజుగారు తన కూతుర్ని ఇస్తాడు, అర్ధరాజ్యం వస్తుంది, ఈ దిక్కుమాలిన పెళ్ళాన్ని వదిలి సుఖంగా ఉండన్నట్ట. హాహా బ్రహ్మరాక్షసుడు ఒకటయ్యా అయ్యి బాబాయ్, నువ్వు దేవుడు రా బాబు, ఎన్ని పురాణాలు చెబితే పద్మాకర్ గారు పీఠం కట్టగలడు, అటువంటిది ఆ బ్రహ్మరాక్షసుడు నువ్వు వెళ్ళి అమ్మాయిని పట్టుకుంటే రాజుగారి కూతుర్ని ఆపే నాకు రాజ్యం రాజు కూతురు వస్తుంది. ఈ కథ వినేసిన ఆయన ఏ మన్మోహన్ సింగ్ కూతుర్ని దెయ్యం పట్టుకోవాలనుకోకు, అక్కడ ఆ కాలంలో జరిగింది, ఈ కాలంలో ఈ తప్ప ఈ దెబ్బలు. ఈ బ్రహ్మరాక్షసుడిని పొగిడేశాడు, ఈ బ్రహ్మరాక్షసుడు చెట్టు వదిలేశాడు, రాజుగారు కూతురుని పట్టుకున్నాడు, హుమ్ అంటూ లేచిపోయింది రాజుగారు కూతురు. ఏమిటమ్మా ఇలా అంటున్నావు అంటే రాజుగారిని లాగ గోపు మీద కొట్టింది దెబ్బకి, రాజుగారు గింగిరాలు తిరిగి కింద పడిపోయాడు, కూతురికి దెయ్యం పట్టింది బాబు అంది రాజుగారి పెళ్ళం. భూత వైద్యులు రాజుగారు తలుచుకుంటే భూత వైద్యులు లొట్టేటండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చేశారు, ఏలూరు నుంచి, దక్షిణం వీధి నుంచి, పవరపేట నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు, అంబికావారి పురోహితులు వచ్చారు, ఇంకొకళ్ళు పురోహితులు వచ్చారు, అందరు పురోహితులు వచ్చారు, హాం హ్రీం పట్ అన్నారు, నిమ్మకాయలు తిప్పారు, కుంకుమ పూజలు చేశారు, ఎవరండి పూజలు చేసినా ఈ బ్రహ్మరాక్షసుడు రాజుగారు కూతురు వదలలేదు, వచ్చిన వాళ్ళు బాధేయడం మొదలెట్టింది. అది కుంభం పోయించుకు తినేసే శుభ్రంగాను, ఇంకా పులిహార పులిహార అంతా మన శ్రీనివాస చేయించి పట్టుకొచ్చిన పులిహార అంతా దానికి ఒక ముక్కులోకి సరిపోయింది కదా, ఆమ్మని లాగేసేది అది వివాహ భోజనం పని ఘటోత్కృతుడు పడినట్టుగా. ఇంకా రాజుగారు నా కూతురి భూత వైద్యుల వల్ల బాగుపట్టడం లేదు, చచ్చిపోతుందేమో కూతురిని వెంగట్టేసుకున్నాడు ఆయన. భూత వైద్యుల్ని హేమహేమీల్ని పిలిపించిన లాభం లేక చెట్ట చివరికి ఒక చాటింపు వేయించాడు. నా కుమార్తెను ఒక భయంకరమైన భూతమో బ్రహ్మరాక్షసుడో దెయ్యమో పట్టింది, అది వదిలించిన వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తారు, హో అయి నా కూతురు బతికితే చాలని ఈ చాటింపిన్నాడు మన ముష్టి బ్రాహ్మడు యాయివారం ఆయన. అమ్మయ్యా అనుకుని ఇన్ని రోజులు ఇంక ఇంటికి వెళ్ళాల, వెడితే చచ్చిపోతానని తెలిసి ఆయనకి, అందుకని వెళ్లకుండా జాగ్రత్తగా అక్కడెక్కడ దాక్కుంటున్నవాడు. అక్కడికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి, కాపల వాళ్ళు చిచ్చి అవతల పోన్నారు. లేదయ్యా భూతాన్ని వదిలిస్తానంటే చాలు చాలు లేవయ్యా, ఇలా మంచి దిగ్గజాలు లాంటివి లావు ఉన్న భూత వైద్యులు ఇంత బొట్టెట్టిన వాడు, నిమ్మకాయలు ఉన్న వాళ్ళే సాధించలేకపోయారు, నువ్వేం సాధిస్తావంటే అయ్యా నా బక్కతనాన్ని చూసి అలా అనుకోకండి, మీరు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి, దెయ్యాన్ని నేను వదిలిస్తాను దెబ్బగా అన్నాడు. సరే ఏ పుట్లో ఏ పొమ్మ ఉందో అని వీడిని తీసుకెళ్లారు. రాజుగారు అనవసరంగా చస్తావురా, హేమహిమీని చావగొట్టిందా భూతం అంటే చస్తే చచ్చారు లేదు మీ అమ్మాయికి వదిలిస్తాను అన్నాడు. సరే నీ కర్మను లోపలికి దోచేసి బయట తలిపేయించారు. మళ్ళీ వీడు పారిపోకుండా వీడు లోపలికి వెళ్ళగానే ఆ రాజుగారి కూతుర్ని పెట్టుకున్న భూతం అప్పుడే శుభ్రంగా కుంభందిని వచ్చేస్తుంది మీదకి. వీడు కొంచెం జడుసుకుని వీళ్ళు అంతలోనే తగ్గి, నాయన బ్రహ్మరాక్షస నేనయ్యో యువర్ డియరెస్ట్ ఫ్రెండ్ని, ఆ చెట్టు కింద ముష్టి బ్రాహ్మణ్ణి అన్నాడు. వచ్చావా నాయన, నీకోసం ఎదురు చూసి ఎంతమందినో పీక్కోలేక లాక్కోలేక చూస్తున్నా, నీ అమ్మ గడుపుమాడా, సరే ఈ అమ్మాయిని వదిలేస్తున్నాను, రాజుగారు నీకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు, అర్ధరాజ్యం ఇస్తాడు, కానీ నాకు ఓ సుఖంగా ఉంది. ఏమిటంటే ఈ అమ్మాయిని పట్టుకున్నాక ఆహారం కొరత లేదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ఉంది. రోజు వీళ్ళు పులిహార దోజనాలు కోళ్ళు కొయ్యడాలు చేసి పెడుతున్నారు, అవన్నీ తిని వివాహ భోజనం అని బతుకుతున్నా. కాబట్టి రాజుగారు కూతుర్ని పట్టుకుంటే బ్రహ్మరాక్షసులకి భూతాలకి ఎంత సుఖం నాకు అర్థమైంది. నీకోసం వదులుతున్నాను కానీ లేకపోతే చచ్చిన వదలని అమ్మాయిని, ఇక్కడే సుఖంగా ఉంది. ఒక మాట, ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో రాజు కూతుర్ని పట్టుకుంటా నేను, ఈ సుఖానికి అలవాటు పడ్డాను కనుక తిండికి. నువ్వు ఇక్కడ వదిలించావు కదానని మళ్ళీ అక్కడికి వచ్చావనుకో, నీ మూతి పళ్ళు రాలు కూడా చంపేస్తా జాగ్రత్త ఏమనుకుంటున్నావో, నీకోసం ఈ ఒక్క అమ్మాయిని వదులుతున్నాను, టేక్ కేర్ అన్నాడు. చచ్చా నేను ఎందుకు వస్తానండి, నాకు ఇంత ఉపకారం చేశారు, ఈ ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సుఖంగా ఉంటాను, ఇంకా మీరు ఎవరిని పట్టుకున్నా నాకు సంబంధం లేదు, నేను కదలను అన్నాడు. అలా కదయ్యా, నువ్వు రాజుగారు ఆ మొత్తం బిల్డింగ్ కప్పు తన్నుకుని మరి వెళ్ళిపోయాడు పైకి. ఈ అమ్మాయి కాయని పడిపోయింది ఒకసారి కింద, పడిపోగానే మహారాజా తలుపు తీయండి అన్నాడు. తలుపు తీశారు. తెయ్యాన్ని వదిలించారా? వదిలించాను మహారాజా, మీ అమ్మాయికి మజ్జిగ పట్టండి, ఇక మీ అమ్మాయి సహాయిగా సుఖంగా ఉంటుంది అన్నాడు. ఆ అమ్మాయ్యా, నా కూతురికి పట్టిన దెయ్యం ఎవడో వదిలించలేడు అనుకున్నా, నువ్వు వదిలించావురా బాబు అన్నమాట ప్రకారంగా, నువ్వు కూడా పెద్ద వయస్సు వాడివి కాదు కనుక మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఇంక ముష్టి వదిలి హాయిగా అర్ధరాజ్యం పరిపాలించుకో, నా తర్వాత ఫుల్ రాజ్యం అన్నాడు. ప్రస్తుతం హాఫ్, తర్వాత ఫుల్ అన్నాడు. ఇంకేముంది, పెళ్ళి అయ్యింది సుఖంగా, ఇద్దరు ఇలా చేతులొచ్చుకుని తిరుగుతున్నారు, లాహిరి లాహిరి లాహిరిలోని పాటలు పాడుకుంటూ సుఖంగా బతుకుతారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత చక్రవర్తి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, సామంతరాజు ఈయన. ఇలాంటి సామంతరాజులందరికీ చక్రవర్తి, ఏకంగా హస్తినాపురం రాజుగారు, ఆ సార్వభౌముడు ఓ ఉత్తరం పంపాడు ఈ రాజుగారికి. ఏమయ్యో ఈ సామంతరాజా, నీ కూతుర్ని 2 నెలల క్రితం భూతం పడితే ఆ భూతానికి ఏ వైద్యుడు చికిత్స చెయ్యలేకపోయాట, ఆ పరిస్థితుల్లో నువ్వు చాటింపు వేయిస్తే ఎవరో ఒక మహానుభావుడు వచ్చి నీ కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలించాట, వాణ్ణి నీ అల్లుడి చేసుకుని అర్ధరాజ్యం ఇచ్చావట, అలాంటి బ్రహ్మరాక్షసి మా అమ్మాయిని పట్టింది, నేను మీ అందరికీ చక్రవర్తిని కనుక మీ అల్లుడిని అడుగుతున్నాను, మీ అల్లుడిని మా ఊరు పంపు, నీ కూతురికి ఏం పోటీ చేయను నా కూతుర్ని, నా కూతురికి పట్టిన దెయ్యం వదిలేస్తే ఇక నువ్వు నాకు సామంతుడు కాదు, నీ రాజ్యాన్ని స్వేచ్ఛగా పరిపాలించుకో, మాకు ట్యాక్స్ కట్టక్కర్లా, నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను, మీ అల్లుడికి బోలెడంత సంపద ఇస్తా, కావాలంటే ఇంకొంత రాజ్యం ఎక్స్ట్రా ఇస్తాను, నీకు వెంటనే పంపించు లేదా నీ రాజ్యం నాశనం చేసేస్తాను అన్నట్ట. వెంటనే రాజుగారు పరిగెత్తుకొచ్చి, అల్లుడా, ఓహో అల్లుడా, ఓ నా మల్లుడా, నా పాలిటి గిల్లుడా అంటూ వచ్చి, ఏమిటి మామగారు అన్నాడు, నీ వల్ల నాకు సామంతరాజరికం పోయి హాయిగా స్వేచ్ఛ వస్తోంది, పైగా రాజ్యం కూడా ఇంకాస్త డెవలప్ చేసుకుని అధికారం ఇస్తున్నాడు చక్రవర్తి గారు, నా కూతురికి వదిలించిన భూతంట చక్రవర్తి కూతుర్ని పట్టుకుందిట, నువ్వు దానికి కూడా భూత వైద్యం చేయించావో, ఇహ చూసుకో మనం సుఖంగా ఉండొచ్చు, మనం ఇంకా ట్యాక్స్ కట్టక్కర్లా చక్రవర్తి గారికి. ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్యం 4000 చదరపు మైళ్ళు, భవిష్యత్తులో ఇంకో 2000 చదరపు మైళ్ళు రాజుగారి దగ్గర పుచ్చుకుందాం చక్రవర్తి గారి దగ్గర అనగానే వీడి గుండెల్లో కడప బాంబు వేలింది రామ్మది. అమ్మ బాబు అయ్యను మహారాజా, మామగారు నా తపశక్తి అంతా వేస్ట్ అయిపోయింది, ఆ తపశక్తి అంతా మీ తపశక్తే పోడి, తపశక్తి ధారపోసి మీ అమ్మాయికి పట్టించిన దెయ్యం వదిలించా, అక్కడితో పోయింది, పెళ్ళయ్యాక ఇంకా నేను తపస్సు చేయట్లా, ఒకటే తపస్సు, ఇప్పుడు నేను భూత వైద్యం మానేశానండి బాబోయ్ అన్నాడు. నువ్వు మానేస్తే నన్ను చంపుతాడు చక్రవర్తి, తప్పదు. ఈ ఒక్కసారికి కొత్త తపస్శక్తి ధారపోయి పో, ఇంకా భవిష్యత్తులో ఎక్కడికి పంపనులే అన్నాడు. అసలు భవిష్యత్తు అంటూ ఉంటేగా నేను ఎక్కడికి వెడితే అనుకున్నాడు వీడు లోపల. వాడు చెప్పనే చెప్పాడు, వచ్చావో డెప్ప పగల కొడతానని. సరే ఏం చేస్తాడు ఇప్పుడు నేను మరి? అందుకని తప్పనిసరి ఇక్కడ మామగారు ఒత్తిడి, అక్కడ చక్రవర్తి గారు చంపుతాడు, ఇన్ని గొడవలు ఉన్నాయి. ఇంకా ఆయన బతుకు జీవుడు అని అనుకుని ఒక దుస్సాహసం చేసి బయలుదేరాడు. చక్రవర్తి గారు ఓహో మాంత్రికోత్తమ అంటూ మంగళహారతి బళ్ళెం పెట్టాడు, గౌరవించాడు. కూతుర్ని పట్టిన దెయ్యం ఉన్న గదిలోకి వెళ్ళి దోశ బయట గొళ్ళు పెట్టారు. ఆ లోపల ఉన్న భూతం, ఆ చక్రవర్తి కూతుర్ని పట్టుకున్న భూతం చక్రవర్తి కూతురుతో పాటు ఆయన మీదకి వచ్చేస్తుంది. మింగేస్తా నరికేస్తానని. నమస్కారం భూతరాజా అన్నాడు. ఎవడ్రా నువ్వు అన్నాడు. చెట్టు కింద ముష్టి బ్రాహ్మణి ఇప్పుడు మర్చిపోయావేమో అన్నట్ట. వాడు యగాదిగా చూసి నువ్వుట్రా బాగా అందంగా తిండి తిని బలంగా తయారైనట్టున్నావు, నేను ఇక్కడికి వస్తే మెడ విరిచి చంపేస్తానని చెబితే వినకుండా ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని రాజ్యం కొట్టేద్దామని వచ్చావా? కాసుకో చంపుతానంటే కాసుకోవడం కదయ్యా బాబు, మనిద్దరినీ కాసుకోవడానికి నువ్వేమైనా ఉపకారం చేస్తావేమో అని వచ్చానన్నట్ట. ఏమిటది, మా ఆవిడికి ఎలా తెలిసిందో నేను రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నానని, ఆ పెళ్లికి మూలకారకుడు నువ్వని తెలుసుకుని 6 నెలలో 2 నెలలుగానో ఇప్పటికి మనం ఆవిడ వదిలేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఒక గోగునార పేని అవి బళ్ళ మీద వేసుకుని వచ్చింది, ఆ తాళ్లతోటి ఇక్కడికి వస్తోంది. ఆవిడ వచ్చిందంటే నీకోతాడు నాకోతాడు, నీకోతాడు నాకోతాడు, మన ఇద్దరం ఏమైపోతాము నువ్వు రక్షిస్తావని వచ్చానన్నట్ట. ఆ దెబ్బకి బ్రహ్మరాక్షసుడు గుడ్లు గిరగిరా తిప్పి కట్టుకున్నందుకు నీ పాట్లేవో నువ్వు పడరా, నేను బ్రహ్మరాక్షసుడిని అసలు ఈ దేశం వదిలి సముద్ర మధ్యంలో ద్వీపానికి పోతున్నాను, జెండాపై గెపిరాది ఓరి బాబోయ్ నీ పెళ్ళానికి పోదండమని ఢామ్మని ఎగిరిపోయాడు. మళ్ళీ వస్తే ఒట్టు భారతదేశానికి వాడు. ఆ రకంగా ఆ గంపగయ్యాళి పెళ్ళాన్ని విదిలించుకుని సుఖంగా ఈయన ఆవిడ ధర్మమానని బ్రహ్మరాక్షసు వదిలింది. ఒక్కొక్కడు అదృష్టం అది. ఈ సంసారాల్లో భార్య మణులు కూడా అలా ఉపయోగపడతారు. సరే ఏది ఏమైనా మొత్తం మీద ఈ సంసారం ఒక విచిత్రమైనది, ఇందులో ఏ సుఖము ఏమీ కనపడలేయనికి. ఎందుకు చెబుతున్నాను అంటే ఒక్కొక్కప్పుడు అరుదుగా పాపాత్పురాలు కోపంతో ఉండేవాళ్ళు కూడా భర్తలకు ఉపయోగపడచ్చు ఆ భూతంలాగా. కానీ తక్కిన వేళల్లో కోపం మహాపాపం, కోపం సర్వనాశనం చేస్తుంది, తపస్సు పాడు చేస్తుంది, క్రోధం సాధన పాడు చేస్తుంది. ఆ క్రోధనతో నా తపస్సే పాడు చేసుకున్నాను, ఇక నేను మోక్షం పొందాలి అనుకుని ఈయన వెంటనే పురుషోత్తమము అని పేరు కలిగిన ఒకనొక తీర్థానికి వెళ్ళిపోయాడు. ఆ పురుషోత్తమ తీర్థానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి అద్భుతంగా తపస్సు మొదలెట్టాడు. ఆ తపో విశేషాలతో రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. ఇక రేపటి నుంచి
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిగరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దోష్ట్రా మురరిభువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ. సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మేఘై
సన్మంగళాన్ని సంతు వరాహ పురాణంలో ఉన్న ధర్మవ్యాసుని చరిత్ర మనం చెప్పుకున్నాం. అందులో ఆయన తన కుమార్తెని అవమానపరిచిన మతంగ మహర్షి భార్య మీద కోపంతో మా సృషాభి సమం శస్రావిశ్యాసో భవతు నక్వచిత్ మాచ సృషా కదాచిత్ సద్యాశుశ్రూం జీవతీమిషేత్. అత్తగారికి కోడళ్ల మీద నమ్మకం లేకుండా పోగాక, ఎంత కోడభక్తమురాలైనా ద్వేషించుగాక, అలాగే కోడలు కూడా అత్తగారు ఎప్పుడూ తస్తుందా అని ఎదురు చూచుగాక, బతికొండకుండా ఉండుగాక అని ఆ విధంగా అత్తకి కోడళ్ళకి మధ్యలో పరస్పరం విరోధం ఉండాలి అని శాపం పెట్టేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడు, చాలా పొరపాటు చేశాను, కురాధం మనుషుల్ని పాడు చేస్తుంది, ఈ కోపం జయించాలి జయించాలనుకుంటూనే జీవితాలు వెళ్ళిపోతున్నాయి అని బాధపడి కురాధాన్ని జయించడం కోసం తపస్సుకు పోదాం అనుకున్నాడు. పురుషోత్తము అని ఒక తీర్థం ఉంది, ఆ తీర్థానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిష్ఠతో నిత్యం స్తోత్రం చేస్తూ భగవద్ధ్యానం చేశాడు. ముందు కోపం నశించడానికి ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఆ తర్వాత ఆరాధ్య దేవతని హృదయంలో నిలబెట్టుకోవాలి, ఆ హృదయంలో ఉన్న దేవతని దర్శనం చెయ్యాలి. సాధారణంగా దేవతా విగ్రహాలు చూస్తున్నాం మనం, ఆ చూస్తున్న విగ్రహం హృదయంలో కనపడాలి. ఆ కనపడిన విగ్రహాన్ని మళ్ళీ 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 ఒరిజినల్గా చూడాలి. విగ్రహం చూడటం కాకుండా విగ్రహంలో ఉన్న అధిష్టాన దేవత కనపడాలట. ఇక్కడ అమ్మవారి పటం పెట్టాం, స్వర్ణ కవచాలంకృత అయినటువంటి అంబికాదేవి పటం పెట్టారు అంబికవారు. ఈ పటం ముందు హృదయంలోకి పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు ఇక పటమే ఉంటే విలువే ఉంది? క్రమంగా ఆ పటం బదులుగా ఆ పటంలో ఉన్న అసలు అమ్మవారు కనపడాలి. అది ఎప్పుడు కనపడుతుంది అంటే స్తోత్రం వల్ల కనపడుతుంది. ఆ స్తోత్రం మూలమంత్రం అన్నారు. అందుకే జ్ఞానులు అదృష్టవంతులు ఏం చేస్తారంటే మూలమంత్రం చేసినప్పుడల్లా ఆ మూలమంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవత హృదయంలోనే దర్శనమిచ్చేలా చూసుకుంటారు. చాలా కొంచెం కష్టమే. అసలు ఆశ్చర్యం ఏంటంటే, వశిష్ఠ మహర్షి అరుంధతి ఆయన భార్య కదా, అరుంధతి భార్యను చూస్తుంటే భార్యలో కూడా అమ్మవారే కనపడేది ఆయనకి. అగస్త్య మహర్షి లోపాముద్రను చూశాడు, ఆ లోపాముద్రలో అమ్మవారు కనపడింది. అమ్మవారు ఉండడం వల్ల అప్పుడు ఈ సృష్టి అంతా తానేనే భావనతో కేళిలో ఉండగలిగాడు ఆయన. అంత చాలా పరాకష్టది. భార్య భర్తలో, భర్త భార్యలో, సృష్టిలో కనిపించే ప్రతి ప్రాణిలో తన ఇష్టదేవతను చూసి ఈ ఇష్టదేవతే నేను అనే స్థాయికి వెళ్ళడం అంటే అది ఉపాసన. ఆ ఉపాసన కేవలం మంత్ర అనుష్ఠానం వల్ల వస్తుంది. మంత్రానుష్ఠానం మనం ఏం చేస్తుందంటే, కొంతకాలానికి ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి మనకి శత్రువు లేడు, వాణ్ణి కూడా మన ఉపాసన దేవతగా మార్చుకుని చూసే స్థితి కలగాలి అని హృదయానికి ప్రేరేపణ ఇస్తుంది. అందుకే కొంతకాలం పోయాక అప్పుడు మనకు క్రమంగా ఇక ఎవడి మీద కోపం ఉండదు. మొదట్లో అయితే దిక్కుమాలు పెరిగా నాకు అపకారం చేసావు, నువ్వు చావాలి లేకపోతే నీ ఇల్లు కోలాలని తిట్టేవాళ్ళు కూడా రాను 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 అన్నీ పోతాయి. అలా పోతే వాడు బాగా అనుష్ఠానం చేశాడని అర్థం. అనుష్ఠానం చేయగా 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 ఈర్ష్య అసూయ ద్వేషం ఇవి జయిస్తున్నాం. ఎంత శాంతం వచ్చేస్తుంది అప్పుడు. అది చేశాడు ఈయన, దానికి నిష్ఠ అని పేరు. నిష్ఠ అనగా తన ఉపాసన దేవత తాను మంత్రం మూడు ఒకటైపోయి అప్పుడు కనిపించే స్వరూపాలన్నీ కూడా కొబ్బరికాయలో అరటిపండులో, పటంలో, క్రూర జంతువులలో, కూరల్లో, అన్నిటిలో కూడా తాను ఒకే ఒక దేవతను చూడగలుగుతాడు. అది వచ్చింది ఈయనకి. నమామి విష్ణు త్రిదశాది నాశనం విశాల వక్షస్థల సంశ్రితశ్రియం సుశాసనం నీతిమతాం పరాం గతిం త్రివిక్రమం మందరధారిణం సదా. స్వామి జగన్నాయక ఆది విష్ణుదేవ సర్వం విష్ణుమయం జగత్ అని తెలుసుండి కూడా తొందరపాటుతో అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఉండకుండా ఉండాలని శాపం పెట్టేశాను. ఆ శాపంతో ఏళ్ల తరబడి నేను చేస్తున్న అనుష్ఠానం ధర్మం మొత్తం పోయాయి. అందుకే ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగం చేసి మరీ అడవికి వచ్చాను. నువ్వు ఎటువంటి వాడివి? త్రిదశారి నాశనుడివి. త్రిదశులు దేవతలు. సరే, దేవతలకి త్రిదశులు అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పుకున్నాం. దశ అంటే 10, త్రిదశ అంటే 3 10 30. దేవతలు ఎప్పుడు చూసినా 30 సంవత్సరాల వయస్సు వాళ్ళ వలే కనిపిస్తారు. ఎందువల్ల అంటే వాళ్ళు అంత సాధన చేశారు. సాధన చేస్తే కాలాన్ని ఆయువుని జయించవచ్చు, అప్పుడు మనకి వార్ధక్యం ఉండదు. అందువల్ల దేవతలు త్రిదశులు అయ్యారు. ఆ త్రిదశులకు శత్రువులు రాక్షసులు. రాక్షసుల్ని నాశనం చేస్తావు. రాక్షసుల్ని నాశనం చేస్తావు అనే పదం ప్రత్యేకంగా ఎందుకు వాడాడు అంటే, అసలు నేను ఇప్పుడు రాక్షసుడు అయిపోయానుగా. ఏదో మా అమ్మాయి అత్తగారు తాత్కాలికమైన క్రోధంతో మా అమ్మాయిని తిట్టింది అనుకుందాం. అంత మాత్రానికి నేను పోనీ ఆ ఒక్కవిడ మీద కోపగిస్తే పర్వాలా, మొత్తం అత్తా కోడళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుందరుగాక అని శాశ్వత శాపం పెట్టేశాని. ఇది రాక్షసత్వం అంటే. రాక్షసుడంటే ఎవడు? అకారణముగా అందరినీ ద్వేషించేవాడు. కారణం ఉండాలి. అకారణంగా ద్వేషించకూడదు. అత్యావశ్యక స్థితిలో ఒక పాము బుసలు కొడుతూ మన ఇంటికి వచ్చింది. ఆ బుసలు కొడుతూ వచ్చిన పాముని చంపామంటే అర్థం ఉంది. పుట్టలు వెతికి ఇంకో తోట వెతికి కనిపించిన పాముదల్లా నెత్తి మీద చెత్తగా చెత్తగా కొట్టి చంపేస్తే ద్వేషం అయిపోతుందిగా. పూర్వం ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ప్రమద్వర అని ఒక కన్యామణి కనపడింది. ఆ కన్యామణిని వివాహం చేసుకోవాలి. చాలా సౌందర్యవతి, ఈయనకి నచ్చింది. ఈయన పేరు రురువు. తీరా ప్రమద్వరతో వివాహం చేసుకుందాం అనుకున్న సమయానికి అనుకోకుండా ఒకనాడు ఆవిడ ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్ళింది. అదొక తోట. తోటలో చిరుగత్తెలతో కలిసి ఉప్పులు గుప్ప ఉయ్యారి భామ ఆడుకుంటుంటే పొదల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిందో త్రాచుకొని వచ్చి ఈ ప్రమద్వరని కాటేసింది. వెంటనే అమ్మాయి చచ్చిపోయింది. తల్లిదండ్రులు గొల్లు నేర్చారు. ఇది రురువుకి తెలిసింది. ఆయన చాలా బాధపడిపోయాడు. నేను రేపు మొప్పం ముహూర్తం దగ్గరకు వచ్చింది, అమ్మాయిని మనస వాచ కర్మణ ప్రేమించాను, వివాహం చేసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ఈ దిక్కుమాలిన పాము వచ్చి నా కాబోయే భార్యను చంపేసింది అని కాసేపు ఏడ్చాడు. నా భార్య చచ్చిపోతే నేను చచ్చిపోతాను అని ఆ భార్య శవాన్ని ఓ చితి పేర్చి దాని మీద పడుకోబెట్టి నిప్పంటించుకు దూకుతాను అని ఆకాశం కేసు చూసి ఓ ప్రతిజ్ఞ చేశాడు. ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి అంటే అమ్మవారి ఆ దేవతా రూపంలో పలికింది. అబ్బాయి, ఎవరికైనా మరణం తప్పదు. ఎప్పుడు మృత్యువు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కాలం కర్మం మన చేతిలో ఉండవు. మనకి తెలియకుండానే మన పూర్వజన్మ కర్మలు ఉంటాయి. నువ్వు నీ పూర్వజన్మలో పెళ్లి ఇక్కడ పూర్వజన్మ రహస్యం ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ చెబుతున్నాడు. అది దేవీ భాగవతంలో ఉండదు, వరాహ పురాణంలో చెబుతున్నాడు. నీ పూర్వజన్మలో ఓ క్షత్రియుడివి వేటకు వెళ్ళావు. భార్యాభర్తలిద్దరూ కలిసి వెడుతూ ఉంటే అందులో పొరపాటున భర్తని బాణంతో కొట్టి చంపేశావు. ఆ పాపం వల్ల ఈ జన్మలో నువ్వు మళ్ళీ జన్మెత్తి భర్తను చంపి భార్యకి ఎడబాటు కలిగించావు. ఈ జన్మలో నువ్వు గాఢంగా ప్రేమించిన భార్య ఇప్పుడు నీకు దూరం అవుతుంది పెళ్లికి ముందే. ఇది నువ్వు చేసిన పూర్వకర్మమే. అందుకే చూడండి మన వాళ్ళు, ఏ జన్మలో ఎవరికి నేను ద్రోహం చేశానో, ఎవరిని విడగొట్టానో ఈ జన్మలో ఇవాళలా, ఏ తల్లి బిడ్డని వేరు చేశాను ఈ జన్మలో పిల్లలు కనపడకుండా పోయారు అని అడగడంలో రహస్యం అది. మన ఫ్లాష్ బ్యాక్లు మనకు తెలియవు. అంచేత ఈ జన్మలో నీకు ప్రాయశ్చిత్తం లేకుండా నీ భార్య పోయింది ఏడు అని ఆకాశవాణి అంది. అమ్మా నేనేదో పూర్వజన్మలో పాపం చేశాను, కానీ ఈ జన్మలో నేను చేసినంత గాయత్రి మంత్ర అనుష్ఠానం ఇంకెవరూ చేసి ఉండరు. నగాయత్ర్యా పరం మంత్రం నగాయత్ర్యా పరం తపః నగాయత్ర్యా సమో దేవో నగాయత్ర్యా పరం మనుహు అని సకల శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు చెప్పింది. అమ్మవారి మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు, అమ్మవారి మంత్ర అనుష్ఠానం కంటే గొప్ప జపం లేదు, అమ్మవారి కంటే గొప్ప దేవత లేదు, అసలు అమ్మ అమ్మ అని తలుచుకోవడం కంటే గొప్ప తపస్సు లేదు అని నువ్వే చెప్పావు. నీవు చెప్పిన మంత్రాన్ని లక్షలు కోట్లు నిరంతరం జపం చేస్తున్నాను. మన అక్షర లక్షలు జపం చేస్తేనే మన జీవితం సరిపోవటం లేదే. ఆయన పొద్దున్నే సాయంకాలం దాకా ఊపిరి తీసుకుంటున్నప్పుడల్లా అదే మంత్రానుష్ఠానం చేస్తూనే ఉన్నట్ట. ఆయన తింటుంటే మంత్రం, తాగుతుంటే మంత్రం, అగరత్తు వెలిగిస్తే మంత్రం, అన్నం ఇతరులకు పెడుతూ ఉంటే మంత్రం, ఏ పని చేసినా మంత్రం చేస్తూనే ఉన్నాడు. మీ చేత చెప్పించాను, మీకు గుర్తుందో ఒకప్పుడు కొంతమంది మన పాతకాలం వాడు పాడుతూ ఉండేవారు వాడు తక్క. తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, తినకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, తినకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను, వండుతూ వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, వండకున్న తాగుతూ రామయ్యను తాగిస్తూ రామయ్యను, త్రాగుతూ తాగకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, తాగకున్న రామ అను రామ్ రామ్ రామ్, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ రామ రామ, శ్రీరామ రమ రమ రామ రమ రామ రామ రామ, ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను, ఏడుస్తూ రామ అను అనాలి, ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను, ఏడుస్తూ నవ్విస్తూ రామ అను రామ రామ రామ, నవ్విస్తూ రామయ్యను రామ రమ రమ రామ రమ రమ రామ రామ రామ, శ్రీరామ రమ రమ రామ రామ. ఇది మన జీవితం. మనం నవ్విస్తూ రామ అను, ఏడుస్తూ రామ అను, తింటూ రామయ్యను, ఈ విధంగా అన్ని వేళలా రామ అను అను అంటే అంటూ ఉంటే సర్వం రామమయం అయిపోతుంది. నేను అలా చేస్తున్నానే, ఇంత మంత్రానుష్ఠానం చేశాక కూడా నాకు శక్తి ఉండకుండా ఉంటుందా? ఎవడు నిరంతరం మాతృ మంత్రానుష్ఠానం చేస్తాడో వాడికున్న సకల కర్మ దోషాలు పోతాయని, పూర్వజన్మానికి ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పావు, ఇప్పుడు ప్రాయశ్చిత్తం అయ్యిందా లేదా? లేదా నీ మంత్రమే తప్ప అన్నాడు. ఆవిడ నవ్వింది. మంత్రం వల్ల ప్రాయశ్చిత్తం అయ్యింది కానీ కర్మ పోదు కదా, అంచేత నువ్వు పని చేస్తావా అంది. చెప్పమ్మా నువ్వు ఏం చెప్తే చేస్తాను అంటే, ఏం చేసినంత స్థాయిలో మనం అక్కడ చేస్తానులేండి. నీ ఆయుర్దాయంలో సగం ఇస్తే మీ ఆవిడ బతుకుతుంది అంది. ఆ క్షణం మా ఆవిడ బతకాలేకనంటే కాబోయే వారిలేండి. పూర్వం పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే అయిపోయినట్టే అక్కడికి వెళ్ళి, అది ఆ కాలపు నియమం. ఇప్పుడు కలియుగ నియమం కాచుమా, యుగాన్ని బట్టి నియమాలు మారుతాయి. అందుకని ఈమె వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాను గనక, భార్య అయిపోయింది గనక, ఈ భార్య బ్రతకడం కోసం ఏమైనా చేస్తానని ఆ క్షణమే కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని, ఈ నా ప్రమత్తర నా ఆయుర్దాయంలో సగం పుచ్చుకుని బ్రతుకుగాక అని నీళ్ళ శవమే తల్లాడు. తక్కన బతికింది. దాంతో ఈయనకి 10,000 ఏళ్ళు ఆయుర్దాయం అట. 10,000 సంవత్సరాల ఆయుర్దాయంలో 5,000 ఆవిడకి ఇచ్చాడు, 5,000 ఈయన పుచ్చుకున్నాడు, హాయిగా బతికాడు. మనకి పాతికేళ్లే అయోధ్యాయం అయితే ఉన్న పాతికేళ్లలో 12.5 ఏళ్ళు ఆవిడకిచ్చి 12.5 ఏళ్ళు మనమేం బతుకుతాం. ఆ తర్వాత బతికి చేసేది 12.5 ఏళ్ళకి. అంచేత కలియుగంలో అలా ఇవ్వలేం, అసలు అంత జపము చేయటం లేదు. అంచేత కలియుగ నియమాలు వేరన్నమాట. అసలు వెళ్ళే 30 ఏళ్ళకు అవుతుంటే అప్పటికి వీడు ఆయుధ్యం అయిపోయాక వీడు సగం ఆయుధ్యం ఏమిస్తాడు నమోహం. ఇది కాల ప్రభావం. సరే ఎంత చెప్పొచ్చేది ఏంటంటే ఆపై ఆయనకు ఆగ్రహం కలిగింది, పెళ్ళైపోయింది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని ఒక పావు కట్టేసి చంపుతుందా అని వెంటనే కర్ర ఒకటి తీసుకున్నాడు. అంటే నా చేతిలో కొబ్బరికాయ ఉంది కానీ అక్కడ కర్ర తీసుకున్నాడు ఆయన. పుట్లంది తవ్వేయడం, కనిపించిన పావునల్లా పటాపటా పటాపట అదేడు తప్పేయడం. అబ్బా ఎన్ని వేల పావులు తప్పేశాడు ఆ కసికొద్ది. ఒకనాటిలాగే ఓ పెద్ద పావును చూశాడు, ముసలి పావుని. దాన్ని కూడా కర్ర తీసి చంపబోతుంటుందంటే ఆగ్రహ బాబు ఆగున ఆయన, అసలే నేను నడవలేను కదలలేను ముసలి పావును, నాకు విషం లేదు నన్ను ఎందుకు చంపుతున్నావు అంటే అప్పుడు ఆశ్చర్యపోయి వరి 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 సంస్కృతంలోనూ తెలుగులోనూ మాట్లాడుతున్నావు, మానవ భాషలో మాట్లాడుతున్నావు, నువ్వేం పావు అంటే నాయన అది పక్కన పెట్టి ఎందుకు చంపుతున్నావు. మా ఆవిడ ఒక పాము కట్టేసి చంపింది, ఆ కచికొద్ది కనిపించిన పావుల కూడబూడుస్తున్నాను అన్నాడు. పిచ్చివాడ, మీ ఆవిడని చంపింది పాము కాదు కాలసర్పం, ఆవిడ పాపం ఆ రూపంలో పట్టుకుంది. నీ పాపం ఆమె పాపం కర్మ కాలం కలిసి వచ్చి పాము రూపంలో చంపేయి. ఒక పాము ఒక పని చేసిందని జాతిని చంపుతున్నావే, ఈ పాపంతో వచ్చే జన్మలో మళ్ళీ నీకు పెళ్ళం ఉండదు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంకా పాపం చేస్తున్నావు. ఆకాశవాణి పలుకులు విని ఏదో ఆయుర్దయం ఇచ్చి నీ భార్యను బతికించుకున్నావు, ఈ జన్మ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీ తపశక్తి పాపం వల్ల పోతుందిగా, అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఈ పాపం మళ్ళీ వచ్చే జన్మలో అనిపిస్తాను కానీ అప్పుడు వణిగిపోయాడు వీడు. అప్పుడు చెప్పింది ఆ పాము, పూర్వజన్మలో నేను నా మిత్రుడి మీద, నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, వాడికి పాము అంటే భయం, ఆ పాము అంటే భయపడి తెచ్చే మిత్రుడి మీద ఒక తాడు పేని గడ్డి అది పావు కింద విసిరి పావు పావు అన్నట్ట, దాంతో అడుగు తడుచుకున్నట్ట. అలా భయపెట్టితే మా మిత్రుడు కోపగించి పాము అయిపోమంటే పావయ్యా, మిత్రుడిని పాము అని భయపెట్టినందుకే పావయ్యా, నువ్వు పాముల్ని చంపితే మళ్ళీ ఏమవుతావు ఆలోచించు. చేసిన ప్రతి కర్మ అనుభవించాలి నాయన, ఆ అనుభవించకుండా ఉండడానికి మళ్ళీ ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఎన్ని గొడవలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ తెలుసుకో అనగానే అప్పుడు ఆ కర్మ విడిచిపెట్టాడు. అహింస పరమో ధర్మహాని వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పారు దేవీ భాగవతంలో అదే మాట వరాహ పురాణంలో, ఎవరైనా ఒకరు అపకారం చేస్తే ఆ వ్యక్తిని ఒకడు కోపం, అసలు వాణ్ణి కూడా క్షమించు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దుర్మార్గుడిని తిట్టావు కొట్టావు లేక చంపావు లేక శపించావు, మొత్తం జాతి జాతిని శపించే అధికారం ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు ఆయన అదే ఏడుస్తున్నాడు, నేను చేసిన పని పాపం. ఏమిటా పాపం? మా అమ్మాయి అత్తగారు తిడితే తన కోడల్ని, ఆ కోపంతో శాశ్వతంగా మొత్తం అత్త కోడళ్ళందరినీ చెప్పించేశా. దానివల్ల ఇవాడు ఎంత కష్టంగా ఉంది, ఇక్కడికి వచ్చి అత్త కోడళ్ళు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప. సరిగ్గా ఆ టైంకి తెలివిడు కూడా అంటే సృష్టి రహస్యం. ఎక్కడ చూసినా ఈ మొత్తం కోడళ్ళకి అత్తకి మధ్య తగాదాలకి మూలకారకుడు ఈయన అయిపోయాడు. ఈ విధంగా ఆ పాపం నన్ను ఏడిపిస్తోంది, అందుకే నేను నిన్ను త్రిదశారినాశనం అంటే రాక్షసుల్ని సంహరించేవాడా అని ధ్యానం చేస్తున్నా. నాలోని క్రోధమే రాక్షసత్వం, ఇక ఏనాడు ఎప్పుడు క్రోధం రాకుండా ఉండేలాగా నన్ను నీవు దీవించు. విశాలమైన వక్షస్థలం కలిగిన వాడివి, ఆ వక్షస్థలం మీద లక్ష్మిని ధరించావు. లక్ష్మి ఎక్కడుంటే అక్కడ మనిషి జ్ఞాని అవ్వాలి. వక్షస్థలం మీద లక్ష్మి అంటే జ్ఞానలక్ష్మి లేక విద్యాలక్ష్మి. వక్షస్థలం మీద ఎడం వైపు ఉంటుంది కదా ఆవిడ, ఎడం వైపు గుండెకాయ, విష్ణుమూర్తి గుండెకాయే లక్ష్మి. ఆ గుండె మీద ఉండడం అంటే మన గుండెని ఆశ్రయించుకుని మన విద్య మన జ్ఞానం ఉంటాయట. అది లేకపోతే బుర్ర ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, ఈ ప్రతిభతో లోకాన్ని నాశనం చేస్తాడు వాడు. టెర్రరిస్టులు తెలివితేటలు లేక వాళ్ళకున్న భయంకరమైన తెలివితేటలు ఎవరికి ఉండవు, కానీ వాళ్ళు లోక నాశనానికి వాడుతున్నారు దానిని. అదే నిజంగా వాళ్ళకు హృదయం ఉంటే జ్ఞానం ఉంటే తమ తెలివితేటల్ని, తమ పాండిత్యాన్ని, తమలో ఉన్న ఈ అన్ని శక్తుల్ని లోక శ్రేయస్సుకి వాడతారు. అలా వాడకుండా లోక వినాశనానికి వాడుతున్నారంటే వాళ్ళకి విద్యాలక్ష్మి లేదు, శుద్ధ లక్ష్మి లేదు. అంచేత స్వామి, నీవు లక్ష్మిని గుండె మీద పెట్టుకుని లోకానికి పవిత్ర విద్యనిస్తావు, శాంత విద్యనిస్తావు, నిజమైన జ్ఞానమిస్తావు, ఆ జ్ఞానం నాకు ప్రసాదించు. నీతి నిష్టలతో బతికే వారికి పరమగతినిస్తావు నీవు. ధర్మం శాసిస్తావు నువ్వు. ధర్మం ఇది, ఈ ప్రకారం మీరు నడుచుకోండి, ఇలా నడుచుకుంటే మీకు శుభం కలుగుతుంది అంటావు. అలా నడుచుకునే భాగ్యం మాకు ప్రసాదించు ప్రభు. త్రివిక్రమం మందరధారిణం సదా. మూడడుగులు పుచ్చుకుని సమస్త లోకాలు వ్యాపించిన మహానుభావుడివే, నిన్ను ఏమని స్తోత్రం చేస్తాం? మాలో కూడా ఉన్నాయి త్రివిక్రమత్వాలు, కానీ మాలో ఉన్నవి క్రోధం, ఈర్ష్య, అసూయ. ఈ మూడు మూడు అడుగులై విజృంభిస్తున్నాం మేము. అలాంటి విజృంభణ కాకుండా పవిత్ర విజృంభణ కావాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిన జ్ఞానం కావాలి, అది మాకు ప్రసాదించు. నువ్వు పూర్వం మందర పర్వతాన్ని పైకెత్తావట, నన్ను సంసారమనే సముద్రం నుంచి పైకెత్తలేవా? మామూలు సముద్రంలో మునిగిపోయిన మహాభయంకర పర్వతం మందర పర్వతాన్ని పైకెత్తి దేవతలకి దానవులకి శుభం కలగజేసి అమృతం వచ్చేందుకు సాయం చేశావు. సంసారం అనే సముద్రంలో మునిగిపోతున్న మందర పర్వతం లాంటి వాడిని నేను. ఈర్ష్యాసూయాదులతో కొట్టుబిట్టాడుతున్నవాడిని, దిక్కుతోతకు బాధపడుతున్నవాడిని, శాంతి లేక అశాంతితో బాధపడుతున్నవాడిని నన్ను అలా పైకెత్తు నీ వీపు మీద. దామోదరం రక్షిత భూతలం ధియా యశోం సుశుభ్రం భ్రమరాంగ సప్రభం ధరాధరం నరకరిపుం పురుష్టుతం నమామి విష్ణుం శరణం జనార్దనం. ప్రభు, నువ్వు దామోదరుడివి, విశ్వమంతా నీ కడుపులో పెట్టుకున్నవాడి. దామము అంటే నిలయములు, ఇవన్నీ ఆయన కడుపులో ఉన్నాయట. అది ఇది కాదు, సమస్త లోకాలు కడుపులో పెట్టుకున్నవాడికి నా ఓటి వాడిని మోక్షమిచ్చి తన లోకంలో పెట్టుకోవడం పెద్ద గొప్ప. సముద్రంలో ఇసుక రేణువు కలిస్తే అంత, కలవకపోతే అంత. సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి పడుతున్నాయి, అయినా సముద్రం పెరుగుతోందా తరుగుతోందా? అలాగే నీవు అన్ని లోకాలకి దిక్కు. నీలో నన్ను కలుపుకుంటే నీకు వచ్చే కష్టమేం లేదు, నీకేనేం బరువు అవునని చెప్పాడు. పూర్వం ఒక ప్రశ్న ఉండేది, ఒక పడవ ఉంది, ఆ పడవలో ఇసుక పడినా సరే మునిగిపోయేటట్టు బరువు ఎక్కిందిట అందులోకి. అందులో ఒక ఇసుక రెండు వేస్తే మునిగిపోతా, అంతవరకు ఆ పడవలో సామాన్ ఎక్కించేశారు. ఆ పడవలో ఎంతలో ఒక ఆవు ఉంది, పేడేసింది. ఇప్పుడు ఈ పేడేయగానే ఆవు ఆ పడవ మునిగిపోతుందా లేదా? ఇసుక రేణు వేసినా సరే మరి మునిగిపోవాలి కదా.